విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
ఆప్తమిత్రుడైన కుచేలుణ్ణి అనేక విధాలుగా గౌరవించిన శ్రీకృష్ణ పరమాత్మ నాయం శ్రీకాము మాభజత్పుర ఐశ్వర్యకాముడై ఇతడెంతో పూర్వం నన్ను ఎప్పుడూ సేవించలేదు, ఇక్కడికి రాలా. ఈ కుచేలుడు ఇప్పుడైనా తన భార్య పంపించగా నా దగ్గరకు వచ్చాడు. ఇంద్రాది దేవతలు కూడా పొందలేని అఖండ ఐశ్వర్యం ఇతనికి ఇవ్వాలి అని సంకల్పించి ఏదో ఒకటి పుచ్చుకోకుండా భగవంతుడు ఇచ్చుకోడు గనక అతని జీర్ణ వస్త్రం కొంగున ఉన్న అటుకుల ముడి చూసి దేవుటిని అడిగి అతను సిగ్గుపడి చెప్పకుండా ఉండగా ఆ ముడి విప్పి తన తామర పువ్వుల వంటి చేతులతో ఆ సామాన్యమైన అటుకులు తీసుకున్నట్ట. కాసిన పుచ్చుకు తిని ఇవి సమస్త లోకాలని నన్ను తృప్తిపరుస్తాయి అని తిన్నాడు. ఎంతో రుచి, ఆ రుచిని చూచి ఆనందంతో పులకించిపోయాడు. తల్లి చన్నుల వాలు కంటే, ఖండ శర్కరతో దుగ్ధం కంటే, మంచి తేనె కంటే ఈ అటుకులే మధురం అని మరొక గుప్పిడి తినబోయాడు. మొర్రహర్రుడు పిడికెడడుకులు కరమొప్పగన అరగించి కౌతూహలి అయి మరియును పిడికెడు గొన్న తత్కరమప్పుడు పట్టి కమల కర కమలములు. ఒక్క గుప్పిడు తిన్నాక మరొక గుప్పిడు తినడానికి ఉత్సహిస్తున్న స్వామిని చూచింది. కుతూహలంతో ఉన్నాడు, ఇప్పుడు రెచ్చిపోయి తినేస్తే ఇంకేం లేదు, ఒక గుప్పిడికే ఇవ్వలసినవని ఇచ్చేయచ్చు, రెండో గుప్పిడు అయితే ఇబ్బంది. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆయన వెళ్లి అన్ని లోకాలు విడిచిపెట్టి సేవ చేసుకుంటూ అక్కడే కూర్చోవాలి, ఇంకెక్కడ కదలడానికి లేదట, ప్రేమతో పెట్టేస్తున్నాడు ఆయన. అందువల్ల అందుకని తామర పువ్వులు వంటి తన చేతులతో ఆయన చేతినలా పట్టుకుని సైగ చేసింది ఏం మాట్లాడాల, పైకి అనుకూల వతులైన భార్యాభర్తలు అలా మాట్లాడతారు. నీ మొహం తగరే అని చీపురు కట్టుచుకుంటారు మామూలు వాళ్ళైతే, అది దౌర్భాగ్య లక్షణం. ఆవిడ జగన్మాత కనుక అలా చూసి చేయిపుచ్చుకుని సుంపారగ ఇతనికి బహు సంపదలందింపయ్యాలును ఇక భక్ష్యంపగవలవదు త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మ హరి. నీకు ప్రేమ కలిగింది, ఆ ప్రేమతో అతనికి అఖండ ఐశ్వర్యం, బహు సంపదలు ఇవ్వడానికి, ధన కనక వస్తు వాహనాలు ఇవ్వడానికి, ఏనుగులు గుర్రాలు దాసదాసీజనాలు భవనాలు, ఈ భవనాల మెయింటెనెన్స్ ఇవన్నీ ఇవ్వడానికి నువ్వు తిన్న ఒక్క గుప్పిడు అటుకులు చాలు, ఇంకా తినద్దు స్వామి. త్రిజగత్ సంపత్కర అంటుంది ఇక్కడ, మూడు లోకాలలో ఉండే సంపద అంతా ఇచ్చేవాడా, ఇంకో గుప్పిడు తింటే ఈ మూడు లోకాలు దాటి ఇంకేమిస్తావు, అది ప్రమాదం అవుతుంది. అంతకంటే వద్దు దేవదేవ సర్వాత్మ హరి, ఇక చాలు, ఇక తినద్దు అందట లక్ష్మీది. అలా భార్యాభర్తలు సర్దుకోవాలి, ఏదన్నా కాస్త తేడా పడా ఉంటే సర్దుకుంది. ఆ వారింపు స్వీకరించాడు, ఆగిపోయాడు ఆయన. కుచేలుడు ఆ రాత్రి గోవింద మందిరంలో నివసించాడు. తన భవనం రుక్మిణీదేవితో తాను శయనించే శయనాగారంలో ఈయన పడుకోబెట్టి స్వాములారు బయట అడుకున్నారు. అది ప్రేమకి పరాకాష్ట. ఏమన్నా మేష్టారు మీరు ఆ వరండాలో పడుకోండి, మేము మా గదిలో పడుకుని పొద్దున్నే పలకరిస్తామంటాం మనం మామూలుగా ఈ గురువులు వస్తే వీళ్ళకి. ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ గనక జగద్గురువు గనక తన మందిరంలో పడుకోబెట్టాట. ఆ కుచేలుండును ఆ రాత్రి గోవింద మందిరంపున తనకు హృదయానందకరంబులకు వివిధ పదార్థంబులు అనుభవించి మృదుల శయ్యాతలంబున నిద్రించి తన మనంబున తన్ను సమధిక స్వర్గ సుఖానుభావంగా తలంచే. ఆ రాత్రి ఆ గోవింద మందిరంలో హాయిగా సేవించాడు. పిట్టెట్ట హృదయానందకర పదార్థాలట. మన ఇంటికి వచ్చిన వాడికి ఎంత ఇష్టమో వాడు ఎంత అడిగితే అంతే పెట్టాలి తప్ప, మాది బాగుంటుందండి తినండి తినండి అని అనవంతంగా వేస్తే చస్తాడు వాడు, అది ఇబ్బంది. ఇదోటి ప్రేమ కాదు కానీ కొంతమంది భోజనంలో ఆ పదార్థం ఏమో వీడు మొహమాటానికి బాగుంది అంటాడు ఒక్కోసారి, అది కూడా వేసేస్తే. ఒకసారి పులిహారు పెట్టారు, ఆ పులిహారం ఏమో నా గొడ్డుగారం మంట, మొహమాటానికి ఏం చేస్తాం కర్మగారి బాగుందన్న, ఇంకా చూడండి వేసి చంపేశారు. వారం రోజుల తర్వాత భోజనం మానేశాం. ఇదే అలా కాదు, ఎప్పుడు కూడా నిజమైన వాడు తనకు కావలసిందని అడుగుతాడు. అంచేత కావలసింది తినాలి గనక తన హృదయమునకు ఏది ఇష్టమో అది తినాలి. అసలు మీకు రహస్యం ఉంది, ఇంటికి వచ్చిన వాడికి భోజనం పెట్టిన తర్వాత ముఖ్యంగా తద్దినాలలో మరీ ఖచ్చితంగా ఈ మంత్రం చెప్పిస్తారు. పెళ్లిళ్లలో ఇప్పుడు మానేశారు గాని ఏమనంటే సంస్కృతంలో చెబుతారు ముందు, తర్వాత తెలుగులో అర్థం కాదేమో వచ్చిన వాడికని, ఈ వచ్చిన వాటిలో మీకు నచ్చిన పదార్థాలు మీరు మెచ్చిన పదార్థాలు కడుపుగా పూజించి వెళ్ళండి, మా పితృదేవతలు సంతోషిస్తారు. నచ్చంది అనవసరంగా తిని అనారోగ్యం తెచ్చుకోకండి, మా పితృదేవతలు ఏడుస్తారని చెబుతారు ఆ మంత్రంలో. ఇలా చెప్పాలి మనం. అందువల్ల తనకి ఏవి నచ్చాయో ఆయా పదార్థాలు తినట్టు, ఏమి నచ్చడమేటి అక్కడ కృష్ణుడు చేతులు పెట్టాడు అన్ని నచ్చి, అందులో స్పెషల్ పాయసం పోయిన ఆయన ఏం పాయసం వచ్చేదాకా తీశాడు. వచ్చిన తర్వాత ఎక్కువ తింటే తేడా వస్తుంది, కృష్ణుడి పదార్థాల వల్ల వాళ్ళకేం తేడా రాలా. ఆ మృదువైన శ్రీకృష్ణుడి యొక్క శయ్య మీద హాయిగా నిద్రించాడు. అప్పుడు తనసును అనుకున్నట్ట సమస్త స్వర్గ ఒక్క తల్పం ఆయన పెట్టిన భోజనం తినడం ముందు బలాదురు అనుకున్నాడు. చచ్చా ఇతరములైన పని సుఖాలు ఎందుకు, ఈ శ్రీకృష్ణ పరమాత్మ సుఖాలు సమస్త స్వర్గ సుఖాల కణికం అని భావడం. సూర్యుదయానికి ముందే లేచి కాలం తీర్చుకుని స్నానం చేసి ఇంధనం తీర్చుకున్నాక శ్రీకృష్ణుడు వచ్చాడు. హాయిగా నిద్రపట్టి సుఖంగా నిద్రపట్టింది అన్నాడు. అయితే వెళ్ళరా మళ్ళీ ఆవిడ వాళ్ళు పిల్లలు పెంగిడారు, నీ భార్యని పుత్రులు చూడడానికి వెళ్ళి వస్తావా అంటే వెళ్తాను కృష్ణ అన్నాడు. కృష్ణుడు ఆయన్ని మొత్తం ప్రహరీ కూడా అవతల వరకు కూడా కందకం కూడా దాటి ఆటా చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇందిరారమణుడు తన్ను కొంత దవ్వు అనిపి ఆమంత్రితం చేయదనుచు నందనందన సందర్శన ఆనంద లోలాత్ముండయి తన మనం కొనట్లనియే. కృష్ణుడు వీడుకోలు చెప్పాడు, ఇక్కడ చూడండి ఒక్క రూపాయి చేతిలో పెట్టలేదు, పావలా చేతిలో పెట్టలేదు, దారి ఖర్చులా అని అడగలా, అన్నం కావాలా మూట ఇవ్వనా అని అడగలా, ఏమి లేదు, పొద్దున్నే వెళ్ళిరమ్మని టాటా చెప్పించేశాడు. అలా కొంత దూరం పైగా వీడుకోలు పని పంపించేశాడు. అప్పుడు ఆయన కృష్ణ దర్శనం వల్లే పులకించిపోయాడు. ఆయన ఏం పట్టించుకోరా, నాకు ఆయన ఇచ్చాడా లేదా లెక్కేం చూసుకోరా, ఆయన ఏ కవరు పెట్టలా, ఒక్కొక్కళ్ళు అయిపోయాక కవర్ చేతిలో పెడతారు, ఈ కవర్ ఏదనేది ఇంటికి వెళ్ళాక చూసుకోవాలి చచ్చినదం అనేది, అందులో ఏముందో ఏమిటో ఆర్భాటం ఎక్కువ ఉంటుంది. అలా ఏమీ లేదు, ఏం పెట్టకుండా ఒట్టినే చేయించి పంపించేశాక హ్యాండ్ ఇచ్చి. అప్పుడు ఆయన తన మనస్సును అనుకుంటున్నాడు, నా పుణ్యమరయ్య ఎట్టిదో ఆ పుణ్యనిత్యం ప్రశాంతు నచ్చుతూ అఖిల వ్యాపకు బ్రహ్మణ్యుని చిద్రూపకు పురుషోత్తముని పరుం కనుగొను. నిజంగా నా పుణ్యం ఎటువంటిది, పుణ్యనిధి పరమ ప్రశాంతుడు అచ్యుతుడు ఆయన, జగత్తంతా వ్యాపించి ఉండే బ్రహ్మణ్య దేవుడు, చిద్రూపం, చిత్ అంటే నిత్యము ఉండేది. అటువంటి చైతన్య స్వరూపుడు ఆయన, ఆ పురుషోత్తముడిని, ఆ పరాత్వరుణ్ణి నా కళ్ళారా చూశాను. ఎంతకంటే నా జీవితానికి ఇంకేం కావాలి? ఇంకా భౌతికమైన ఏ వస్తువు మీద నా మనస్సు నిలుస్తుంది? పైగా జగన్నాయకుడు కృష్ణుడు ఎక్కడా? ఎక్కడో చిన్నప్పుడు రెండు అక్షరాలు ఆయనతో కలిసి చదువుకున్న ఒక పేద బ్రాహ్మణుడి నేనెక్కడా? పరికింప కృపణ సభావుండ నిఖిలావనీశ్వరియగు ఇందిరాదేవికి ఎనయంగ నిత్య నివాసుడై ఒప్పు నవ్వాసుదేవుడేడా నన్నర్థిమై తోట పుట్టిన వాణి కైవటి కౌగిట కదియజేర్చి దైవంపుగా నన్ను భావించి నిజ తల్పమున నుంచి సత్క్రియల్పూని నటపి చారు నిజవధూ కర సరోజాత కలిత చామరానిలమున గతశ్రముని చేసి శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్జతలములను అడుకులొత్తె వత్సలత మెరసి. మామూలు సాధారణమైన వాంఛలతో కూడిన ఈ స్వభావం కలిగిన శరీరం ఎక్కడ? స్వల్పమైన పాండిత్యం కలిగిన నాసిక్తి ఎక్కడ? నిరంతరం ప్రపంచంలో సమస్త ప్రాణులకు ఆహారం, శయ్య, సుఖాదులు, మోక్షం అన్ని ఇచ్చే లక్ష్మీదేవి ఎక్కడ? ఆ లక్ష్మీదేవి పడుకునేటటువంటి పానుపెక్కడ? ఆ లక్ష్మీదేవి తన వక్షస్థలం మీద నిలబెట్టుకున్న విష్ణువెక్కడ? ఆ భగవంతుడు చెయ్యి చేత్తో పట్టుకుని లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలం అది. లక్ష్మీ నివాస నిర్వద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని వేదాలు కీర్తిస్తున్నాయి. లక్ష్మీదేవికి నిరంతరం నివాస స్థానమైన వక్షస్థలం కలిగిన ఓ వెంకటాచలాశ్వర వెంకటాచలేశ్వర నీకు నమస్కారం, నీకు సుప్రభాతం కావాలి అని వేదం కూడా వర్ణిస్తుంటే, అటువంటి వేదమాత లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకున్న ఆయన ఈ వక్షస్థలం నాకు తగిలేదా కౌగిలించుకున్నాడు, నన్ను చేతిలోకి చెయ్యి తీసుకున్నాడు, సొంత తమ్ముణ్ణో అన్నగారినో కౌగిలించినట్టు కౌగిలించాడు. తోడబుట్టిన వాని కౌగిట కైవడి కౌగిట కదియ చేర్చి తోడబుట్టిన వాళ్ళగా గౌరవించాడు. అమ్మవారు పడుకునే పానుపు మీద నన్ను పడుకోబెట్టాడు, నన్ను దైవంగా భావించాడు, సత్క్రియలు నడిపాడు, స్వయంగా తన పదపద్మాలు అందరూ ఆరాధిస్తూ ఉంటే ఆయన నా పాదాలు బంగారు పళ్ళెం పెట్టి అమ్మవారు నీరు పోస్తుంటే కడిగి ఆ నీళ్లు ఎత్తిమీద పెట్టుకున్నాడు, చామరంతో గాలి వీచి శ్రమ తొలగించాడు, పవిత్ర హస్తంతో అడుగులొత్తి నా కాళ్ళొత్తాడు ప్రేమతో అభిమానంతో. అబ్బా, ఇది ఆ శ్రీకృష్ణుడి యొక్క భక్త పరాధీనతకి పరాకాష్ఠ. భక్తులు అంటే ఆయనకి ఎంత ప్రేమ, భక్తుడి కోసం ఏదైనా చేస్తాడు ఆ భగవంతుడు. అందుకే దైవం అంటే ఆయనే. కాని ఇంత చేసినా ఏం కావాలి, ఎందుకు వచ్చామని కానీ ఒక రూపాయి గురించి కానీ అడగలేదు. ఏమిటై ఉంటుంది? శ్రీనిధి రంగు కానబడే బాగా సంపదలేమో ఇచ్చి పంపించే ఊహ ఏం చేయరా. ఒక్క ధనం గురించి మాత్రం నా విషయంలో పట్టించుకోలేదు. బహుశా డబ్బు వల్ల నాలో తేడా వస్తుంది అనుకున్నాడేమో. ఎన్న దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను చేరడై క్రాక శ్రితార్థి హరుండు సత్కృపాంభోనిధి సర్వ వస్తు పరిపూర్ణునిగా నన్ను చేయకునుండునే. బహుశా కటిక దరిద్రుడైన వాడు హఠాత్తుగా ఐశ్వర్యం పొందితే ఈ ఐశ్వర్యం వల్ల మదమత్తుడై అహంకారంతో కన్ను మిన్ను కానక తన పాదాలను ఆశ్రయించడని తనని సేవించక మోక్షం పొందక నరకాలు పాలవుతాడనే భయంతో ఆయన నాకు డబ్బిచ్చి పంపించలేదేమో. లేకపోతే తన పాదాలు ఆశ్రయించిన వాళ్ల సమస్త కష్టాలు తొలగించే ఆ భగవంతుడు కృపాసముద్రుడు సమస్త వస్తువులతో నన్ను సంతృప్తిపరిచి పంపిస్తాడు, ఒట్టి చేతులతో పంపుతాడు అంటే గట్టి చేతులతో తప్ప అని మనస్సులో ఆలోచిస్తూ తన నగరానికి వెళ్ళిపోయాడు. ఆ సుధామపురం పోర్బందరపురం వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఇల్లు ఎక్కడ కనపట్లేదు, ఏంది ఎంట్రన్స్ మారిపోయింది, ప్రయాణం అయ్యేళ్ళు వచ్చేసరికల్లా మార్పు వచ్చేసింది, లేనిపోరు గొడవ, ఎవడో చక్రమించాడో లేదా అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వెడల్పు చేసేటప్పుడు పక్కనుండి పీకేస్తూ ఉంటారట, ఆ పీకేసిందంటూ నా గుడిసి కూడా చేరిపోయిందా ఏమిటి కొంపదీసి అని చూస్తే ఎక్కడ గుడిసి కనపడదు. భాను చంద్ర ప్రభాభాసమాన స్వర్ణ చంద్ర కాంతో పల్ల సౌధములును కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములును ఫుల్లసితాంభోజ హల్లక కల్హార కైరవోల్లసిత కాసారములును మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాస దాసీజనము కలిగి చలువందు సదనంబుగాంచి విస్మయమును పొందుచు ఎట్టి పుణ్యాత్ముడు నిలయముకో అపూర్వమై నెగడే మహిత వైభవోన్నత లక్ష్మీ నివాసముగుచు. ఓ పక్కన సూర్యుడు, మరొక పక్కన చంద్రుడు ఒకేసారి ఉదయించారా అన్నంత కాంతితో మెరిసిపోతున్న బంగారపు పూత పూయబడిన భవనాలు, ఆ భవనాల చుట్టుపక్కల చంద్రకాంత శిలలు మార్పులు చూడు, మామూలు చంద్రకాంతాలు కావు, చంద్రుడి వెన్నెలే అక్కడ రాళ్ళు అన్నట్టుగా ఉన్నాయన్నమాట. అటువంటి రాళ్ళు వెయ్యబడినటువంటి భవనాలు, ఆ భవనాలలో చుట్టూతో ఉద్యానవనాలు, మంచి తోటలట, ఇళ్లలోనే తోటలు వేసుకునేవారు పూర్వం చక్కగా. ఆ తోటలలో మధురమైన కంఠస్వరంతో కుహు కుహు అని కూస్తున్న కోకిలలు, చిలుకలు పురివిప్పి పింఛంతో ఆనందంగా నాట్యమాడుతున్న నెమిళ్ళు, ఆ కోతలతో పులకరించిపోతున్న ఉద్యానవనాలు, ఆ ఉద్యానవనాల మధ్యలో ఉన్న పెద్ద పెద్ద చెరువులు, ఆ చెరువులు కూడా మామూలు చెరువులు కావు, మురికి నీటి చెరువులు కావవి, స్వచ్ఛమైన నీటితో వికసించిన తామర పువ్వులు, కలువ పువ్వులు, చెంగలువ పువ్వులు, ఎర్ర కలువులు అన్నమాట, తెల్ల కలువలు, నీల కమలాలు, నీల కలువలు వీటితో ఉన్నాయట. మరో పక్కన అటు ఇటు హడావిడిగా పళ్ళాలు పుచ్చుకుని కొంతమంది, పాత్రలు పుచ్చుకుని కొంతమంది, రకరకాల వస్తువులు పుచ్చుకుని కొంతమంది తిరుగుతున్నారు దాసదాసీ జనాలు. ఆ దాసదాసీ జనాలు మామూలు దాసదాసీ జనాలు కాదు, కుళ్ళు గుట్టలు కట్టుకున్నవారు కాదు, ఎవరు చూచినా పట్టు వస్త్రాలు ధరించి చేతులకు కంకణాలు, ఓ తెగేసుకున్నారు బంగారం కాదు, వెడనండ గొలుసులు, గొలుసులు చూస్తే వీళ్ళు లక్ష్మీదేవుల్లో ఉన్నారు, వీళ్ళు ఏమిట్రా పనివాళ్ళు ఏమిట్రా అనిపిస్తున్నట్ట, ఒక్కో ఇంటికి వెడితే పనివాడిని చూస్తే భయం వేస్తుంది, వాడితో మాట్లాడలేము, పనివాళ్లలో లేరట వాళ్ళు, అఖండ లక్ష్మికి చెలువైనట్టుగా ఉన్నారు అటువంటి దాసదాసీ జనాలు. కలిగినటువంటి ఒక బ్రహ్మాండమైన భవనం చూచి తెల్లబోయి, ఈ మధ్యకాలంలో నేను ద్వారకా నగరం వెళ్ళొచ్చారో, ఎవడో పుణ్యాత్ముడు కట్టాడు మహిమతో, ఏ పుణ్యాత్ముడు ఉంటాడో ఇందులో, అపూర్వం, ఇంత పూర్వం ఎప్పుడూ లేదు, ఇది మహితమైన వైభవంతో కొలువున్న లక్ష్మీ నివాసం ఇది అని ఆశ్చర్యపోతూ ఉండగా కొంతమంది అప్సరసల్లాంటి స్త్రీలు బయటకు వచ్చారట. దివిజవన్ని తల్లబోలెడు తెరవలపుడు డాయనేతించి ఇందు విచ్చేయుడనుచు విమల సంగీత నృత్య వాద్యములు సెలగా గరిమదోడ్కొని చనిరంతి పురమునకు. అప్సరసల్లాంటి ఆకాశం నుంచి దిగి వచ్చిన స్వర్గలోకపు భామల అనేటటువంటి భామలు కొందరు వచ్చి రెండు 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 అన్నారు ఆయనకి, మంగళహారతి కైకోను అని మంగళహారతి పళ్ళెం పట్టారు. మరికొంతమంది వచ్చారు, రండి స్వాగతం అని ఆ కుచేరుడికి మంచి సంగీత వాద్యాలతో టింగు టింగు టింగ్ అని పాడుకు లోపలికి తీసుకెళ్లారట. జయీ భవ విజయీ భవ దిగ్విజయీ భవ అంటున్నారు. అంతఃపురం కేసు తీసుకెడుతుంటే, అమ్మా నేను అంతఃపురంలోకి రాకూడదు, పరాయి వాళ్ళు బాగుండదు అన్నట్ట, రండి అని చిరునవ్వు నవ్వుతూ తీసుకుపోతున్నారు. సరే వాళ్ళ మాట కాదనలేక మొహమాటం కొద్దిగా పెడుతున్నాడు, ఆయనకు కూడా నాకు మళ్ళీ కొంచెం మొహమాటం. ఈ విధంగా పెడుతూ ఉంటే ఒక పరమ సౌందర్యవతి, బహుశా ఇంద్రుడి భార్య శచీదేవికి తోబుట్టువేమో, లక్ష్మీదేవికి ఆడబడుచేమో, రతీదేవికి అత్తగారేమో అన్నట్టుగా ఉందట ఆవిడ. ఓ సతీల నామం, అద్భుతమైన వస్త్రాలు, ఆ వస్త్రం యొక్క ఖరీదుతో భూమండలం కొనచ్చేమో అనిపిస్తోంది. మెడ నిండా నగలు, చేతులకు వాటికి గాజులు వేసుకుంది, కాళ్ళకి బంగారపు గజ్జలు వేసుకుంది, మెరిసిపోతున్నది ఆవిడ. అటువంటి ఆవిడ మంచి ఆనంద రసమగ్నవుతూ ఎదురుగుండా వచ్చింది. వచ్చి కళ్ళమ్మటి ఆనంద బాష్పాలు, చేతిలో మంగళహారతి పళ్ళెం, కాళ్ళు కడగడానికి ఓ పళ్ళెం, ఆ కాళ్ళు కడగడానికి తెచ్చిన పళ్ళెం బంగారు పళ్ళెమే, తెచ్చిన నీరు కూడా బంగారం పాత్రలో తెచ్చారట. అవన్నీ పట్టుకొచ్చేసరికి, క్షమించండి పరస్త్రీలు కాళ్ళు నాకు కడగద్దండి బాగుండదండి అన్నట. అంటే కొంతమంది కొన్ని కోట్ లాంగ్వేజెస్ ఉంటాయి, అవి వాళ్ళు తెలుసుకుంటారు. ఒక ఆయన ఇంటికి ఫోన్ చేశాడు, ఒక ఆయన ఇంటికి ఫోన్ చేయాలి, ఒక ఆయనకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఆఫీసులో ఉండగా. హలో అన్నాడు. హలో ఏంటి నీ మొహం తగలయ్యా అని. ఓహో నువ్వా, ఏమిటన్నాడు ఆయన. అంటే ఆ కోట్ లాంగ్వేజ్ వాళ్ళిద్దరికి అర్థమవుతుంది, ఆవిడ కొంచెం పవిత్రురాలు, వెంటనే కనిపెట్టేయచ్చు. ఆ మాత్రం సుకుమారంగా మాట్లాడతారు కొంతమంది. అలాగే ఈవిడ నేనండి అని వినయంగా పలకగానే ఆ గొంతును పెట్టి తన భార్యమో అనుమానం వచ్చింది. నువ్వే నువ్వే అన్నట్టు, నేనే అందుట, ఇదేమిటన్నాడు ఆయన మాట రాక అనేసరికి, ఇది ఇంతే ఏంటో తెలియదు. హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక సాయంకాలం వేళ నా శరీరం రంగు మారిపోయింది, నగలొచ్చేసాయి, ముష్టికొంపంతా పోయింది, ఈ బిల్డింగ్ వచ్చింది దాసదాసీ జనాలు, అలా సంతోషంగా పుచ్చుకుంటానంతే, ఏమిటో కారణం తెలియదు అన్నదట. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆయన గుప్పిడి అడుగులు నోట్లో వేసుకున్నాడో లేదో ఇక్కడ వ్యవహారం అంతా మారిపోయింది. ఇంక మళ్ళీ రిజిస్ట్రేషన్ వాడిచ్చాడా వీడిచ్చాడా, మళ్ళీ కాంట్రాక్టా కడదామా, గృహప్రవేశం, ఈ బెంగల్ లేదా, ఆహా అది కృష్ణుడి యొక్క లెవెల్ అంటే. అందుకే పాప ఆరాధిస్తే వాసుదేవుణ్ణి ఆరాధించమన్నారు. తన విభురాకముందటగని మనమున హర్షిల్చి వైభవం బలరా మనుజ కామిని రూపం ఇందిరావనిత చందంబున తనరుచున్న కలకంటి తన వాలు కన్నుల క్రేవల ఆనంద బాష్పంబులంకురింప అతని పాదంబుల కాత్మలో మ్రొక్కి భావంబున నాలింగనంబు చేసే ఆధరాదేవుడు అతుల దివ్యాంబరావరణ విభూషితలై రతిరాదు సాయకముల గతి నొప్పు పరిచారికలు భజింప లలిత సౌభాగ్యయుగు నిజలలన చూచి. తన భర్త యొక్క రాక వల్ల మనస్సులో ఆనందం పెరిగి బహుశా లక్ష్మీదేవి ఈ రూపం ధరించిందా అన్నట్టుగా లక్ష్మికి మారు రూపులో సౌందర్యంతో విరిగిపోతున్న ఆవిడ ఆయన కాళ్ళు కన్నీళ్లతో కడిగింది సార్ ఆనంద బాష్పాలతో. పబ్లిక్ ప్లేస్ కనుక భావంబున ఆలింగనంబు చేసి కౌగిలించుకోవడం బాగుంటది కనుక మనస్సులోనే కౌగిలించుకుంది భావంలో, ఆత్మలో పాదానికి మొక్కింది. అప్పుడు ఆయన మహాదివ్య ఆభరణాలతో వస్త్రాలతో సువాసన ద్రవ్యాలతో ఉన్న భార్యను చూచి ఆ లలన చూచాడు. ఇది హరి యొక్క కృపా కటాక్షం అని చూశాడు. మందిరం లోపలికి ప్రవేశించాడు. ఈ మందిరం లోపలికి ప్రవేశించి చూస్తున్నట్ట మనం ఏమనుకుంటాం, ఈ గోళ్ళవి ఎంతంత రేటు ఉంటాయో చూసుకుంటాడేమో అని అనుకుంటాం. చూడండి ఇక్కడ వర్ణన ప్రారంభం అలాగే అనిపిస్తుంది. కమనీయ పద్మరాగ స్తంభకంబులు కొమరారు పటికంపు కుట్యములును. పద్మరాగాలు, మనం రాళ్ళు నవరత్నాలు వేసుకుంటాం చూసారా, నవరత్నాలు కొనుక్కోవాలంటే 5,000 ఏటి ఉత్తి రాళ్ళకి, బంగారం పక్కన పెడదాం. ఒక్కొక్క రాయికి ఇది పద్మరాగం ఒరిజినల్లా కదా, ఒరిజినల్ అయితే ఎంత రేటు చూడండి. ప్రతి స్తంభము పద్మరాగాలతో స్థాపనం చేయబడి ఉంది, అది అక్కడ స్థాయి. ఇంకా గోడలు కుట్యములు ఎలా ఉన్నాయి, గోడలన్నీ స్ఫటికాలే, ముత్యాలు స్ఫటికాలు. మరకత నవరత్నమయ కవాటంబులు, కిటికీలు ఎలా ఉన్నాయి, తలుపులు, ప్రతి తలుపుకి మరకత మాణిక్యాలు నవరత్నాలు స్థాపనం చేశారు. కీలిత కరినీల జాలకములు, గడపలన్నీ కూడా మొత్తం ఇంద్ర నీలమణులు, ఒక్కొక్క నీలపు మణి అద్భుతమైన విలువైన మణులు. దీపిత చంద్రకాంతోపల వేదులు, మొత్తం ఇంట్లు ఇంట్లో ఉండే వేదికలు ఎక్కడ చూచినా చంద్రకాంత శిలలే, మొత్తం మార్పులు అనమాట. ఈ కలియుగం మార్పులుసు కావు, చంద్రకాంత శిలా వేదికలని తల 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 చల్లని రాళ్ళు, చలువు రాళ్ళు, విలువైన రాళ్ళు అవి. అంచిత వివిధ పదార్థములు ఇంట్లో ఏమో చూచినా అత్యద్భుత పదార్థాలు, బంగారపు గిన్నెలు, పొళ్ళలు, పళ్ళు, రకరకాల తిరుబండారాలు, అత్యద్భుతమైనటువంటి విచిత్ర వస్తువులు, వాద్య పరికరాలు, దృశ్యాలు, లోపల కూడా ఈ చేపలకుంటే అవేమిటంటే తొట్టులు, ఇవన్నీ ఉన్నాయి అందులో. ఇంకా తగు హంసతూలిక తల్పంబులను, హంసతూలిక తల్పాలు. అదృష్టం ఏంటంటే దోమలు లేవట అక్కడ, ఇప్పుడు నాకు కాళ్ళు వెనక ఎక్కడ పడితే అక్కడ కుట్టి చంపేస్తున్నాయి. ఈ దోమలు రవ్వంత కూడా లేవక్కడ, హాయిగా ఉన్నాయి. హేమలాలిత శయన స్థలములు దనరు, బంగారంతో తయారు చేసినటువంటి ఆ నాలుగు కోళ్ళు కలిగినటువంటి పీటలు, స్థలాలు, కుర్చీలు ఒకటే ఒకటి, భద్రపీఠాలు కాళ్ళు పెట్టుకునే పీఠాలు, సిరులు, ఇంకా దంతాలతో చేసిన వస్తువులు, ఇవన్నీ చూచాడు ఆ మందిరం అంతా. ఎందుకు చూస్తున్నాడు ఇవన్నీ? కృష్ణుడు ఎన్ని వజ్రాలు ఇచ్చాడని కాదట, ఇన్ని స్తంభాలతో కూడిన ఈ బిల్డింగ్ లో పూజా మందిరం ఎక్కడుంది అది ఆయనకు కావలసింది. ఇవేం ఆయన కోరికలు లేవు. అది కుచేలుడు గొప్పదనం. వెతుక్కుని చూస్తే ఒక పక్కన అత్యద్భుతమైన పూజా మందిరం ఉన్నది. తనకు మనోవికారంబులు పొడవకుండా వర్తించుచు అన్నారు అక్కడ ఆయన ఒక స్పెషల్ క్వాలిఫికేషన్. ఇన్ని వస్తువులు చూస్తే ఎంతులు స్పిచ్చిక్కిపోతారు కొంతమంది అయితే. అయ్యి బాబో, నడమంత్రం సిరి వచ్చి వాడు ఏమైపోతాడో తెలియదు. నడమంత్రం సిరి నరం మీద కురుపన్నారు. నరం మీద కురిపేస్తే దీని గొప్పదేగా ప్రాణం తీరేస్తుంది. అది ఎంత బాధో అనుభవించిన వాళ్ళు చెప్పారు. దేవుడు దేవాలు అలాంటివి నేను ఎరగను, కానీ ఆ నరం మీద కురిపేసి ఒక ఆయన చెప్పాడు ఎంత బాధ అని. నడమంత్రం సిరి కూడా అటువంటిదే. అజ్ఞానులకి ఈయన జ్ఞాని కనుక ఏ మనస్సులో వికారం లేదు. ఇది వరకు పూరి గుడిసెలో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? నిర్మలంగా మనస్సునుంచుకుని అత్యంతకాలం ఇంతకాలం తాను శ్రీకృష్ణుడు ఎలా ధ్యానించాడో అలాగే తన పూజా మందిరంలో నిలువెత్తు శ్రీకృష్ణ విగ్రహం తయారు చేయించి పెట్టుకున్నాడు సువర్ణంతో. నిత్యము భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఒక్కొక్కప్పుడు తాదాత్మ్యంతో తనను తాను మర్చిపోయేవాట. ఇంతకాలము దారిద్ర్య దుఃఖ సముద్రంలో మునిగిన ఆయన ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క ధ్యానం అనే ఆనంద సముద్రంలో మునిగిపోయాట. వేళకి వచ్చే తిండిలో ఏముందో పట్టించుకోవట్లా ఇప్పుడు కూడా. అది పాయసమా, ఆయాసమా, గుడాన్నమా, ఇంకో అన్నమా అని ఏం ఆలోచించట్లా. వచ్చింది ఆహారం ఎప్పుడు కూడా తినడానికి తీసుకోవాలంతే. తినడం కోసమే బ్రతకడంలా, బ్రతకడానికి తింటున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు ఆయన అనుకుంటున్నట్ట, ఎన్న క్రొత్తలైన ఇట్టి సంపదలు నా కబ్బుటెల్ల హరిదయావలోకనమున చేసి కాదే, నడినాక్షు సన్నిధి గర్తి ఎగుచు నేను అరుగుటయును. ఎంత కొత్త సంపదలు! ఇటువంటి కొత్త కొత్త సంపదలన్నీ నాకు రావడం, తమంత తాము హఠాత్తుగా ఈ సంపదలు వచ్చి ఇంట్లో వారిపోవడం ఉన్నదే ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య కటాక్షం కదా, ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య అనుగ్రహం కదా. పరమాత్ముడు అనుగ్రహిస్తే ఏది రాదు. స్వామి కృష్ణ ఇది కావాలి అని లోపల అనుకున్నాను తప్ప పైకి కూడా అనలేదు ఆ పుణ్యాత్ముడి దగ్గర. ఏం మొహమాటం వేసింది అక్కడికి తీరా వెళ్ళాక. అయినా ఆ పుణ్యాత్ముడు నన్ను లోపల హృదయంలో పెట్టుకున్నాడు. నన్ను నా వృత్తాంతం, నన్ను నా వృత్తాంతం, తన మనమున కనియు ఏమి తడవక నన్ను పొమ్మని ఈ సంపదలను వనరగ నడగూర్చి నన్ను నడయని చేసెను. నన్ను నా వృత్తాంతాన్ని తెలుసుకుని లోపల నీకేం కావాలని పొరపాటు నడక, నేను అడిగేందుకు అవకాశం ఇవ్వక పో అన్నాడు. నన్ను సెండ్ ఆఫ్ ఇచ్చి బయటకు వచ్చి పంపించాడు. ఓన్లీ అహంకారం వస్తుందని డబ్బు కూడా పంపేశాడేమో అనుకుంటే అలా పంపి ఇక్కడ ఈ ఆశ్చర్యకరమైన వైభవం పంపించాడు. ఇంకా నాతో కూడా వచ్చినవన్నీ సర్దుకోవడానికి రోజులు పెట్టేస్తాయని కబూరైన ఉద్దేశం. ఇలా పంపించాడు. ఆ నన్ను రారాజులు చేశాడు ఆయన. ఆ పురుషోత్తముడు భక్తినిష్ఠులైన సజ్జనుడు లేశమాత్రం బగు పదార్థం పైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన అది కోటి గుణితంబుగా కైకొని మన్నించటకు ఇది దృష్టాంతంబుగానే. ఆ పరమాత్ముడు భక్తితో ఉత్తములైన జనులు లేశం ఒక రవ్వంత, ఒక తులసిదళం, ఒక పండు ఏదిచ్చినా సరే భక్తితో ఇస్తే అది తీసుకుని కోటి రెట్లు ఇస్తాడంటానికి ఎంతకంటే ఓ దృష్టాంతం ఏమున్నది. పైగా నన్ను మలిన దేహుండును చీర్ణాంబరుండును నేను చిత్తంపున హేయంపుగా పాటింపక నాచే ఉన్న అడుకులు ఆధరంపున ఆరగించి నన్ను కృతార్థిని చేయుట అతని నిర్హేతుక దయ కాదే. నేను ఎలా ఉన్నాను చీర్ణాంబరుణ్ణి, శిథిలమైపోయిన వస్త్రం, చిరిగిన వస్త్రంతో ఉన్న మలిన దేహం, కుళ్ళిపోయిన శరీరం, స్నానం లేదు. అటువంటి నన్ను హేయంపుగా పాటింపక అసహ్యించుకోలేదు చిచ్చి అనుకోలే. కౌగిలించుకుని పనికిమాలిన కొంగు చివర ఉన్న పిడికెడు అటుకులు తినే మూటలోంచి దానితో నన్ను కృతార్థుణ్ణి చేశాడు అతని యొక్క అపార కృప. అతనిది ఎటువంటి కృప, కారణం లేని ప్రేమ. మనం కారణం లేకుండా ఏ ఉపకారం చేయం పొరపాటు కూడా. అవతలవాడికి ఏదైనా చేసామంటే దీనివల్ల మనకేంటి లాభం, నాకేంటి అంటాడు ప్రతివాడు. ఆయన అలా అంట ఆయన. అది కదా నిర్హేతుక దయ. ఆ కారుణ్య సాగరుడైన గోవింద చరణారవింద పరిస్పందన నాకు కావాలి, ప్రతి జీవితంలో కావాలి. గోవిందుడి యొక్క భక్తి ఉంటే ఎన్ని జన్మలైన ఎత్తుతట్ట ఆయన. అదిట గోవిందుడి భక్తి లేనప్పుడు ఎన్ని జన్మలైనా తట్టుగా, అసలు ఈ జన్మ కూడా అనవసరం అని మనస్సులో పెట్టుకుని తాత్పర్యంబున దగిలి పత్ని సమేతుండే ఈ నిఖిల భోగంబుల యందు ఆసక్తింబులయక రాగాది విరహితుండును నిర్వికారుండునై అఖిల క్రియల యందు అనంతుని అనంత ధ్యాన సుధార సంబునం జొక్కుచు విగత బంధనుండి అపవర్గ ప్రాప్తి నుండి మరియును. ఆ పుణ్యాత్ముడు ఇంకా క్షణం నుంచి ప్రపంచం మరిచిపోయాడు. అనురాగం, ద్వేషం, వాంఛ, అపవిత్రత, పరదూషణాదులన్నీ విడిచిపెట్టేశాడు. తన భార్యతో పిల్లలతో కలిసి ఈ భోగాలన్నీ అనుభవించడం మానేశాడు. ఊరికే కాలక్షేపం చేశాడు. తామరాకు మీద నీటి బొట్టు అంటుతుందా, అలాగే ఈ సంసారం ఈ ఐశ్వర్యం ఆయన అంటల. నిరంతరం ఆ భగవంతుడైన అనంతుని యొక్క పాద పద్మాలు ధ్యానించాడు. పాద పద్మాల్లోంచి తేనె వస్తుంది. శ్రీకృష్ణుడి పాద పద్మాల నుంచి ఆనందరసం, ఆ ఆనందర సుధారసం తాగాడు. భవబంధాలు తొలగిపోయాయి. మోక్షం పొందాడు చెట్ట చివర ఆయన. దేవదేవుడు అఖిల భావజ్ఞుడు ఆశ్రిత వరదుడైన హరికి ధరణి సురులు దైవతములుగా దారుణీ దివిజులగంటే దైవం ఒకడు కలదే భువిని. దేవోత్తముడు సమస్త ప్రాణుల హృదయంలో ఏముందో తెలుసుకునే స్వామి. ఆశ్రిత వరదుడు తాను ఆశ్రయించిన వారికి వరాలు ఇస్తాడు. ఆ శ్రీకృష్ణుడికి బ్రాహ్మణోత్తములంటే ఇష్టం. తానందరికీ దైవం, తనకి బ్రాహ్మణోత్తములే దైవం అని భావిస్తాడు ఆయన. అందువల్ల నిజమైన భక్తిపరుడు పండితుడైన బ్రాహ్మణుని కంటే దైవం ఈ లోకంలో మరొకడు లేడుగాక లేడు. మురహరుడిట్లు కుచేలుని చరితార్థుని చేసినట్టి చరితము విను సత్పురుషులకు ఇహ పర సుఖములు హరిభక్తియు యశము కలుగు. నాయన అర్జున పాండవులారా, శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా కుచేలుణ్ణి ఆశ్రయించినటువంటి కుచేలుణ్ణి ఆదరించి ఒక్క పిడిగడు అడుగులు తిని చరితార్థుండి చేరిసిన ఈ చరిత్రం పరమ పవిత్రం. అది విన్నవాళ్ళు, అంతవరకు వాడు సత్పురుషులు ఎవరో కాదట, విన్నవాడు సత్పురుషులు అంటాడు ఆయన. ఆ క్షణం నుంచి వాడు సత్పురుషుడు. ఆ సత్పురుషులకు ఇహపర సుఖాలు రెండూ వచ్చి తీరతాయి. హరిభక్తి కలుగుతుంది, కీర్తి పెరుగుతుంది. వాడు ఎటువంటి స్థాయి పొందుతాడో చెప్పలేం. ఆ శ్రీకృష్ణుడి యొక్క లీలలు పరమ భయంకరమైన రాబోయే యుగాలలో ప్రజలలో ఉండేటటువంటి దోషాలన్నిటికీ కూడా గొప్ప దివ్య ఔషధం. భయంకరమైనది కలియుగం. ఆ కలియుగంలో అనునిత్యం దోషాలే, పాప భూయిష్టాలే. అన్నదానం నిన్న చెప్పుకొచ్చాం మనం. అన్నదానం శివలింగ అన్న విక్రయం, అన్నం అమ్మడం, శివలింగం అమ్మడం, ఇటువంటి భయంకర దోషాలకి ప్రాయశ్చిత్తం ఈ కలియుగంలో ఏది అంటే దానికోసం చెప్పాడు ఈ కథ. ఈ కుచేలుడు పిడిగడు అటుకులు పెట్టాడు అన్నంగా స్వామికి. ఈ కథ వింటే తెలుసో తెలియకో ఆనాటి వరకు అన్నం అమ్మిన వాడి దోషం పోతుందిట. శివలింగాలు నాలుగు కూడల్లో పెట్టి అమ్మినటువంటి దోషం తొలగిపోతుంది. ఇది ఒక అద్భుతమైన చరిత్ర. అనగా అర్జునుడు కళ్ళబోతూ ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటారు మనుష్యులు అన్నాడు. అనంటే తరుణి ప్రభుదాగేహే శాలకశ్చ అనుమోదకగా. ఇళ్లల్లో రాన్ 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 రాన్, ఆడవాళ్ళని మాత్రమే పెత్తనం మిగులుతుంది. భర్తలు ఇంకా కొద్ది రోజులు పోయాకరండి కంగారు పడకండి, ఇప్పుడు కొంచెం ఛాయలు కనపడతాయి, భవిష్యత్తులో చాలా భయంకరం అయిపోయి పూర్తిగా పెత్తన వాళ్ళదవుతుంది, చవటలు అయిపోతారు భర్తలు. ఉద్యోగాలు స్త్రీలు చేస్తారు, పురుషులు వంట చేస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు స్త్రీలు పొందుతారు, పెంట పనులు పురుషులు చేస్తారు. ఈ కలియుగంలో పళ్ళు తోముకునేటటువంటి వస్తువుల దగ్గర నుంచి అమ్మకాలకు వచ్చేస్తారు. శుక్లదంతా తదర్థంచ, తెల్లని పళ్ళు రావడం కోసం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయట. ఆ పళ్ళు తోముకునే వస్తువులు అమ్మడం కోసం పోటీలు పడతారు. ఇక నాస్తికవాదం ప్రబలి జైనులు, తర్వాత బౌద్ధులు విపరీతంగా పెరుగుతారు. విదేశాల నుంచి వచ్చే మతాలకి వ్యాపకత్వం పెరుగుతుంది. ఇంకా ఏం చెప్పాడు తెలుసా, కాషాయ వాససహ, ప్రతివాడు కాషాయం ధరిస్తాట తేలిగ్గా. కాషాయ వస్త్రం ధరిస్తే ఏ పాపానికైనా అడ్డు గనక, ధన సంపాదనకి కాషాయ వస్త్రాన్ని మార్గంగా పెట్టుకుంటారు. వీళ్ళంతా ధర్మాచరణం వక్క పెడతారట ఈ కాషాయ వస్త్రాలు ధరించే వాళ్ళు కలియుగంలో. యుగాంతే సముపస్థితి, వీళ్ళ వల్ల తొందరగా కలియుగాంతానికి మూలం అవుతుందట. ఈ కాషాయ వస్త్రధారులందరినీ ఎవరిని పడితే వారిని ఈ కలియుగంలో నమ్మరాదు. సస్య సౌరాహ, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాషాయ వస్త్రధారులు ఇతరుల దగ్గర నుంచి పంటలు దోల్చుకుంటారు. వ్రతాల పేరు మీదుగా, తులాభారాల పేరు మీదుగా సువర్ణాన్ని వెండిని కొల్లగొట్టేస్తారు. చెప్పడానికి కూడా బాధగా ఉంది. ఈ కొన్ని కొన్ని శ్లోకాలు చదువుతుంటే నాకే ఒళ్ళు గగురు పొడిచి దుఃఖం వస్తుంది. ఎలా చెప్పాలో తెలియటంలా, అంత భయంకర స్థితి చెప్పారు వీటిలో. ఇంకా మనం ఈ యుగంలోనే ఎలా ఉన్నాం అంటే ఇంకో 20-25 ఏళ్ళ నుంచి ఎలా మారుతుందో. మారినప్పుడల్లా ఒక మార్పు వస్తుందట. రాబోయే 25 ఏళ్ల తర్వాత భయంకర యుద్ధాలలో ప్రతి నలుగురిలో ముగ్గురు పోతారని, ఒక్కడు మిగులుతాడని. మళ్ళీ ఈ జనం కొంతకాలం పోయేసరికి అలా 100 కోట్లలో పెరుగుతారు. మళ్ళీ పెరిగినప్పుడల్లా 150 సంవత్సరాల తర్వాత మళ్ళీ తరుగుతూ ఉంటారు. ఈ తరగడం పెరగడం గుంజాటం అయిపోతుంది ఈ దేశం అంతా, ప్రపంచం అంతా అల్లకల్లోలం. కానీ కలియుగాంతం మాత్రం కొంతమంది చెప్పినట్టు ఇప్పట్లో అవ్వదు. ఇప్పటి ఇంకా 5190 సంవత్సరాలే, 432,000 సంవత్సరాలు కలియుగం. అంతకాలం ఉన్నది. ఇంకా మొదటి పాదం కలియుగే ప్రథమ పాదే అని చెబుతున్నాం. 4 పాదాల్లో మొదటి పాదం ఇది. అటువంటిది ఇది ఈ కలియుగములో చాలా అభివరిసిన వస్త్రాలు అపహరించేవాళ్ళు, వస్త్రాల విషయంలో అమ్మకాల్లో మోసం చేసేవారు పెరుగుతారు. చోరులు చోరులు, చౌరా చౌరాశ్చహర్తారు. ఇది ఆశ్చర్యం ఏంటో తెలుసునండి, చిన్న చేపల పెద్ద చేపలాగా ప్రజల్ని కొంతలు దోచుకుంటారు. ఈ దోచుకునే వాళ్ళని అధికారులు దోచుకుంటారు, అధికారులను ప్రభుత్వం దోచుకుంటుంది, మళ్లీ ప్రభుత్వాన్ని పై ప్రభుత్వం దోచుకుంటుంది, ఆ ప్రభుత్వాన్ని విదేశ ప్రభుత్వాలు దోచుకుంటాయి, ఆ విదేశ ప్రభుత్వాలను ప్రపంచ ప్రళయం దోచుకుంటుంది. వెరసి చౌరా చౌరాశ్చ, దొంగతనం నుంచి దొంగతనం, దొంగతనం నుంచి దొంగ, అలా దొంగ 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 దొంగలు వరస పెట్టి అందరూ దొంగలే. మీరు ఆఫీస్కి వెళ్ళండి, కింద వాడు ప్యూన్ దగ్గర నుంచి మొదలవుతుంది అనమాట. వీళ్ళందరూ దొంగలు, ఒకళ్ళు మించిన దొంగలు ఒకళ్ళు. ఈనాడు 100 సంవత్సరాల క్రితం మహానుభావులు చెప్పనే చెప్పేశారు వాడు. తర్వాత హర్తారో హర్తు హంత తథా ప్రహత్, చంపేవాడిని చంపేవాడు, చంపేవాడిని చంపేవాడు పగలు. తర్వాత సిండికేట్లు, ఈ సిండికేట్ల పైన ఏమో మళ్ళీ వరుసగా ఈ హత్యాకాండలు చేసేటటువంటి గ్రూపులు ఏదో అంటూ ఉంటారు వీళ్ళు. ఈ రాయలసీమలో స్పెషల్ గా పేరు పెట్టారు వాళ్ళు. ఏంటంటే అంటారు, అది వాళ్ళు తయారవుతారు. దుఃఖం పెరుగుతుంది, అల్పాయుష్కులు అవుతారు, దేహంలో రోగాలు పెరుగుతాయి. కదిలితే చెప్పేశాడు ఇక్కడ ఒక చాలా విచిత్రం చెప్పాడండి, దేహోత్సాద సరోగత, పడిపోతే కాలు విరిగిపోతుందట, ఫ్రాక్చర్ అయిపోతుందట. గబుక్కుని కాసేపు జారబడితే పుళ్ళు పడిపోతాయట అదనమాట. చిన్న చిన్న గాయాలకు కూడా వాడి కాలు, బాత్రూంలో పడిపోయి కాలు విరిగిపోయిందని చెప్పుకుంటాం మనం, అది చెప్పాడు. దేహోత్సాదం అంటే అది, దేహం ఉత్సాదం, పుళ్ళు పుళ్ళు విరిగిపోవడాలు, పుటుక్కుని విరిగిపోతాయి. ఒకప్పుడు మన వాళ్ళు గద పెట్టి కొడితే ఏమయ్యేది కాదు, దేవుడు వాళ్ళు కొట్టుకు తెచ్చేవారు. వాళ్ళు ఎందుకు, నిన్న మొన్న 100 ఏళ్ల క్రితం వరకు అలాగే ఉండేవారు. మరి ఇప్పుడు చూడండి, చటుక్కుని ప్రతి చిన్నదానికి ఫ్రాక్చరే. అనుక్షణం వాడు ఒక ఆవిడైతే పడుకుంటే వెనుకోసు విరిగింది. ఒక ఆవిడ పాకి మోకాళ్ళ మీద కూర్చుని నేల తుడుస్తుంది గుడ్డ పెట్టి, మోకాళ్ళు విరిగాయి, ఫ్రాక్చర్. ఇదేంటిది చెప్పాడు ఆయన 15వ శ్లోకంలో చెప్పాడు. ప్రతి వాడికి ఫ్రాక్చర్లు, పుళ్ళు ఎక్కువైపోతాయి. మంచం మీద ముసల్తనంలో 1-2 రోజులు కనుక కదలపడ పడుకుంటే వాళ్ళు బెడ్ సోర్సెస్ అనమాట, మా పుళ్ళు వచ్చేస్తాయి వాళ్ళందరికీ కూడా. అధర్మం వల్లే దీనికి కారణం. కలియుగంలో తామస వృత్తి పెరుగుతుంది, తమో వృత్తం కలౌస్వృతం, తమో గుణం పెరుగుతుంది ఈ కలియుగంలో. ఈ కాషాయ వస్త్రాల గురించి 100 సార్లు చెప్పాడు ఆయన. కాషాయణోత నిర్గ్రంథాహ, ఆశ్చర్యం ఏంటో తెలుసునండి, నిర్గ్రంథాహ, శాస్త్రాధ్యయనం లేదు వీళ్ళెవడికి. గట్టిగా మాట్లాడి ఒక ప్రశ్న వేసామనుకోండి మనం తట్టుకోలేరు. నేను నిజం చెబుతున్నాను, ఈ మధ్యన ఒక వారం రోజుల క్రితం ఒక ఆయన కథ చెబుతున్నాడు కృష్ణుడి గురించి. ఆ కథ విన్నాక ఈ కథ రాసిన వ్యాసుడు ఇక్కడ ఉంటే జంబు నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు అనిపించింది. ఒక జంబు నీళ్ళలో దూకి చచ్చిపోతాడు అనమాట. ఎంత అన్యాయం! అక్రూరుడి గురించి చెప్పే విధానం అదే. తెలిస్తే తెలిసినట్టు చెప్పాలి. ఇది మనం ఏం చేస్తున్నాం అంటే మొహమాటానికి కళ్ళు మూసుకుంటున్నాం. ఎందులో ఉందండి ఇది అడగడంలా. ఈ మధ్యనే ఏలూరులో జరిగిందనమాట. కాషాయ వస్త్ర మాత్రేణ యతిష్ పూజ్యో నసంశయహ అని పేరెట్టుకుని వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పాడు ఆయన. నిర్గ్రంథ గ్రంథజ్ఞానం ఉండదు, నోటికి వచ్చింది చెప్పేస్తారు. ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చింది అడిగారనుకో, నోటికి వచ్చింది చేసి నాలుగు పెరుగు గింజలు తల్లు లేకపోతే పాల గింజలు తల్లు అంటాడు. అది శాస్త్రమా అధ్యయనమా అని ఆలోచించరండి. ఇది ప్రమాదం అయిపోయింది. ఇక్కడ సుస్పష్టంగా నాకేం భయంలా, కావాలంటే అన్నవాళ్ళకి చూపిస్తాను. 342 పేజీలో కోర్మ పురాణంలో 16 శ్లోకంలో ఏమన్నారు? కాషాయుడోధ నిర్గ్రంథాస్తథ కాపాలికాశ్చయే వేద విక్రయణశ్చాన్యే తీర్థ విక్రయణ పరే. కాషాయ వస్త్రాలు ధరించి శాస్త్రాధ్యయనం చేయక గ్రంథాలు చదవక ప్రజలకు నోటికొచ్చిన కథలు చెప్పి తల్లారులేస్తే వీళ్ళు ఫోకస్ అయిపోయి ప్రపంచానికి అపఖ్యాతి తెచ్చి పెడతారు, మన మతానికి నాశనం తెచ్చి పెడతారు. వీళ్ళు కాపాలికులై వేదాలు అమ్ముకుని తీర్థయాత్రల్లో తెచ్చిన నీళ్లు కూడా అమ్ముకుని ప్రపంచానికి అన్యాయం చేస్తారు. వీళ్ళు నిత్యం ఏదో ఒక అర్చన వంక పెట్టి ప్రజలకి సరైన అర్చన దొరకకుండా చూస్తారు. ఇటువంటి వాళ్ళు ప్రబలిపోతారు ఈ కలియుగంలో. ఆసనం మీద కూర్చుని పండితుల్ని తమ కంటే చులకనగానో తమతో స్థాయి కంటే ఎక్కువ తక్కువగానో చూస్తారు. ఆసనస్థాత్ ద్విజాం దృష్ట్వా చాలయంత్యల్ప బుద్ధయ. ఇంకా వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? కేవలం కాషాయ వస్త్రం కట్టుకున్నామనే ఒక్క వంకతోటి అల్పబుద్ధులై అసలైన పండితుల్ని తక్కువగా చూసి వాళ్ళకి జరగవలసిన సత్కారాలన్నీ తాము కేవలం వస్త్రాల ద్వారా స్వీకరిస్తారు. వీళ్ళు సుస్పష్టంగా చెప్పారు, అల్పబుద్ధయ. వీళ్ళంత అల్పబుద్ధులు, చదువుకోరు వీళ్ళు. ఇటువంటి వాళ్ళు రాజాశ్రితులు అవుతారట, గవర్నమెంట్ ని పట్టుకుంటారట, లేదా అధికారంలో ఉన్న వాళ్ళని పట్టుకుంటారట. పట్టుకుని రాజోపజీవిన ఆ పెద్ద వాళ్ళ ద్వారా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోయి ఆ రకంగా ప్రబలిపోతారు. వీళ్ళంతా ఉచ్చాసనం మీద కూర్చోవడం వల్ల ఈ కలియుగంలో శ్రీకృష్ణ మరణానంతరం 5000 సంవత్సరాలు దాటాక వర్షాలలో కాని మనుష్యులలో కాని ఆరోగ్యాలలో కాని ఐశ్వర్యాలలో కాని అన్నిటిలో హీనత్వం ఏర్పడుతుంది. వీరి వల్లే ఈ రకమైనటువంటి వాడు ఎప్పుడైతే అల్పబుద్ధివాడు అధికారం పొందుతున్నాడో అసలైన పండితులు వెనక్కబడిపోతూ ఉంటారో అప్పుడు ఈ దేశానికి ప్రపంచానికి అరిష్టం కలుగుతుంది. వర్షాలు తగ్గిపోతూ ఉంటాయి, ప్రపంచానికి ప్రమాదం వస్తూ ఉంటుంది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ద్విజామాన కరో రాజా కలవు కాలవలేనదు. ఎక్కడైనా నిజమైన పండితుడికి అవమానం జరిగిందా ఆ దేశం భ్రష్టమవుతుంది. ఈ కలియుగంలో ద్విజులను ఈ రకమైన పండితులను అవమానించే వాళ్లే పర్టికులర్ గా ఉంటారు కనుక దేశం ఇలా అయిపోతుంది. అల్పజ్ఞానులు ఒకటికి రెండు సార్లు చెప్పాడు. పుష్పైశ్చ పోషణైశ్చైవ తథాన్యైర్ మంగళైర్ ద్విజాహ ఓపభాగ్య బలాన్వితాహ. అల్పజ్ఞానం, అల్పమైన శక్తులు కలిగిన వాళ్ళు పువ్వులతో పూజించుకుంటారు తమ తాము. ఇతరులని రండి పువ్వులతో పూజ చేయండి అంటారు. వస్తూ ఉంటే దారి పొడుగుతా నీళ్లు పోసేస్తారు వాళ్ళకి. దారి పొడుగుతా గంగాజలంతో మంగళ ద్రవ్యాలతో ఆభూషణాలతో వీటితో పూజ చేయించుకుని తద్వారా లోకాన్ని నాశనం చేస్తారు వాళ్ళు. ఓ అర్జున ధర్మరాజాదులారా, ఎంత పూజించినా అక్కడ సరుకు లేని రాయికి ఎంత పూజిస్తే మాత్రం ఉపయోగం ఉంది? ప్రాణప్రతిష్ఠ లేని రాయిని పూజిస్తే అది రాయి దైవం కాదు. అలాగే లోపల జ్ఞానము లేని ఆత్మశుద్ధి లేనటువంటి ఈ కేవల భుక్తి ముక్తి శూన్యులైనటువంటి దుష్టులను పూజించడం వల్ల ఆ దుష్టుల యొక్క దృష్టిపాతం వల్ల ఈ ప్రజలు కూడా భ్రష్టులైపోతారు. ఆ రకమైనటువంటి కార్యక్రమం కలియుగంలో అధర్మం పెరిగిపోతూ ఉంటుంది. పైపెచ్చు సేవంతే స్తువంతి స్తుతి విక్కలవు. పండితులు కూడా గత్యంతరం లేని స్థితిలో పక్కవాడి కోసం తాను కూడా దండం పెట్టి పూజిస్తాడు. స్తువంతి స్తుతి స్తోత్రాలు చేస్తట, వాళ్ళ మీద పద్యాలు రాసేస్తట. నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడి, వాడు పగలు చూస్తే రాత్రికి అల్లోకి వచ్చినా సరే నీ ముఖంలో గొప్ప తేజస్సుంది అంటట. ఇది కలియుగంలో అధ్యాపయంతి వై వేదాన్. అటువంటి వాడికి వేదాల గురించి మాట్లాడడానికి వీడే నేర్పుతాడు, వాడు నోటికొచ్చిన భాష్యం వాడు చేస్తాడు. ఈ విధమైనటువంటి భ్రష్టత కలుగుతూ ఉన్నది. వాళ్లే యజ్ఞాలు చేయిస్తారు, వాళ్ళ చేతుల్లో ప్రజలు ఇరుక్కుపోయారు. వాళ్ళ చేతులలో ధర్మం అధర్మం రెండింటికి తేడా తెలియకుండా పోతుంది.
పాశుపతాచారం పశుపతి యొక్క పూజని సరైన మార్గంలో చెయ్యక ధనం కోసం చేసేవాళ్ళు పాశుపతులు.
వీళ్ళంతా విశేష ద్రవ్యం కోసమే కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. జ్ఞానం తగ్గుతుంది, కర్మలు శూన్యమవుతాయి. ప్రతి వాడు నేను పూజ చేస్తున్నాను కదా, లేక అత్యం చేయించుకుంటున్నాను కదా అంటున్నాడు, గాని అది వీడికి ఎందుకు ఫలించడం లేదు ఆలోచించట. అది ఎందుకు ఫలించట్లేదు అంటే శాస్త్ర విరుద్ధము గనక. పాపం మనం ఏమనుకుంటాం, పలానా సాహులారు వచ్చారండి అని కాళ్ళు కడిగామండి, లేకపోతే పాదాలు పూజ చేసామండి, మనకి ఎందుకు కోరిక తీరలేదు అంటాడు. గాని అది శాస్త్ర విరుద్ధం అని మనకేం తెలుసు? ఆయన గడికి 1000 పదహారులు పెట్టాం అక్కడ, ఉపయోగం లేదు. శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నసిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతి. ఎవడు శాస్త్రంలో ఉండేదానికి విరుద్ధంగా చేస్తాడో అటువంటి వాడికి సుఖం ఉండదు. ఇహ సుఖం లేదు, పరసుఖం లేదట. దక్షుడి యజ్ఞం ఎందుకు ధ్వంసం అయ్యింది? కర్మకాండలో రవ్వంత లోపం వస్తే దక్షుడి యజ్ఞం ధ్వంసం అయ్యింది. మరి కర్మకాండలో నిత్యం లోపాలు వచ్చేస్తుంటే మనకి ఏం సుఖం ఉంటుంది? భర్తలకు సుఖం లేక పిల్లలకి సుఖం లేక అలమటించిపోతూ ఉంటారు ఈ కలియుగంలో. దానివల్ల నిందనుల్తిచ మహాదేవం, శివుణ్ణి నిందించే దుర్మార్గులు పెరుగుతారు ఈ కలియుగంలో. వైష్ణవ మత స్వీకారం చేసి తద్వారా శివాలయంలోకి అడుగు పెట్టకూడదని భీష్మించుకుని తన జీవితాలను ప్రశ్ను చేసుకునే దుష్టులు పెరుగుతారు ఈ కలియుగంలో చెప్పాడు. వాళ్ళని ఏమన్నారు, తామస ఆవిష్ట చేత సహ తమోగుణం వాళ్ళని ఆవరించి శివాలయంలోకి అడుగు పెట్టాడు. శివాలయంలోకి అడుగు పెట్టని వాడు శివాలయంలోకి అడుగు పెడతాడు చిట్ట చివరికి వాడు. వృథా ధర్మం చరిష్యంతి కలౌ తస్మిన్ యుగాంతకే. వ్యర్థ ధర్మాచరణలు చేస్తున్నారు వాళ్ళంతా కూడా. ప్రతివాడు కత్తిపుచ్చుకుని తగాదా పడ్డానికి తమకంటూ తాం ఫ్యాక్షనిస్టులు అయిపోవడానికే ప్రయత్నిస్తారు. ఎవడికి వాడు బతకాలంటే ఆయుధాన్ని పుచ్చుకుంటారు. ఆయుధోపజీవులు తప్ప బుద్ధి కాని జ్ఞానం కాని ఆశ్రయించే వాళ్ళు తగ్గిపోతారు. అందులో గౌతముడి శాపం వల్ల దగ్ధులైన కొంతమంది బ్రాహ్మణోత్తములు ఇటువంటి పనికి మాలిన కాషాయ వస్త్రధారులను సేవించి వాళ్ళ కూడా ఉండి వాళ్ళకి శటకోపం పెడుతూ ఇతరులకు శటకోపం పెడుతూ చివరికి తమ బతుకులకి తామే శటకోపం పెట్టుకుంటారు వాళ్ళు. వేద బాహ్య వ్రతాచారాహ దురాచారాహ వృథాశ్రమాహ. వేదం తొలగిపోయి దురాచారాల పాలై వ్యర్థాశ్రమం చేసి తమో గుణంలో పడిపోయి పిల్లి ఎలా అయితే పొంచి పొంచి ఎలకని పట్టుకుంటుందో అలాగే సంపదల కోసం వెంపర్లాడిపోయి చివరికి తమ జీవితాలు ధ్వంసం చేసుకుంటారు. వీళ్ళు ధ్యాననిష్ఠులు కాదు. ఈ కలియుగంలో ప్రతివాడు కవే. ఎవడికి వాడే భగవంతుడికి సంబంధించిన పుస్తకాలు రాసి పారేస్తాడు. అందులో ఎంతవరకు జ్ఞానం ఉందని ఆలోచించకుండా 2 ముక్కల పురాణం విన్న మర్నాడు 3వ రోజు వాడు ఒక పుస్తకం రాయడం మొదలు పెడతాడు ప్రతివాడు. ఇక్కడేంటో రాస్తున్నాడు ఈయన, తదేవ సాధయన్ రోణం దేవతానాంచ దైవతం. మనుష్యులు దేవతలను అందరినీ కూడా నిందిస్తారు. శంకరుడి యొక్క పవిత్రత్వం తెలుసుకోలేక కలియుగంలో ప్రధానంగా శివనిందాపురులు ఎక్కువతారట కొంతమంది, మనం చూస్తూనే ఉన్నాం. నీలలోహితుడు శంకరుడు స్మార్త ధర్మ ప్రతిష్ట మహానుభావుడు, అటువంటి బ్రహ్మస్వరూపుడి అయిన పరమేశ్వరుణ్ణి నిందించడం మహాదోషం. ఈ మనుషులు ఉపచార ప్రీతులు అవుతారు, తిండి ప్రీతులు అవుతారు, ఆ తిండి కూడా సంపూర్ణంగా తినలేరు. మహాపుణ్యం కోసం వెంపర్లాడి పాపాన్ని మూటగట్టుకుంటారు. ఇటువంటి వారికి ఒక్కటే మార్గం అట. అదేంటి అంటే పురాణ శ్రవణాధన్యో విద్యతే నాపురోణం. మీకు మాత్రం ఇచ్చేసాడు మహాజ్ఞాతకం. పురాణ శ్రవణం ఒకటే ఈ భయంకర దోషాలకి విముక్తి ఇంతకు మించి మరొకటి లేదు పమ్మన్నారు. అందుకే ప్రాయేణ అల్పాయుషాహ, అల్పాయుష్కులైన మనుష్యులు ఇన్ని తప్పులతో ఇన్ని మనుష్యుల మధ్యలో తిరిగే వీళ్ళు ఎలా బాగుపడతారని ఆలోచించి నేను ఈ పురాణాలను విష్ణు స్వరూపుణ్ణి మీకోసం ఇచ్చాను నాయన అర్జున. ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించండి, మీరు తరిస్తారు అనగానే పాండవులు బయలుదేరారట. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? బదరీన దండం పెట్టుకుని కేదారం దగ్గరికి వెళ్ళారు. కేదారేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడు ఆయన, అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, కేదారంలో పాండవులు అందరి బొమ్మలు ఉంటాయి అక్కడ. ఎందుకని వాళ్ళు అక్కడ దర్శనం చేసుకుని చిట్ట చివరి అక్కడే. ఆశ్చర్యం ఏంటంటే పాండవులు అక్కడికి వెళ్ళాక అటు వెళ్ళిపోయి మళ్ళీ కనపడకుండా అదృశ్యమైపోయారు. శంకరాచార్యులు కూడా అక్కడికి వెళ్ళి మోక్షం పొందాడు. నిజమైన మోక్షం పొందేవాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేవాళ్ళు మాత్రం తొందరపడి వెళ్ళిపోకండి, నాకు చెప్పి వెళ్ళండి, కొన్ని పనులు ఉన్నాయి ఇంకా వాళ్ళ వల్ల, కంగారు పడకండి, అప్పుడే కొంతకాలం ఆగండి. ఆ రుద్రుడికి నమస్కారం ఎందుకనంటే ఆ కేదారేశ్వరుడికి నమస్కారం చాలా గొప్పది. యథారుద్ర నమస్కార సర్వకామ ఫలోధ్రువ అంజదేవ నమస్కారాన్ నతత్ఫలమవాప్నుయాత్. ఆ పరమేశ్వరుడికి చిట్ట చివరి కాలంలో చేసే నమస్కారం వల్ల వచ్చే ఫలితం ఇంకా ఈ సృష్టిలో ఏ ధర్మం చేయవదట, ఏ దానం అంత ఇవ్వలేదట. చివరి కాలంలో ఆ నమస్కారం చెయ్యాలి. అందుకే వీలున్నప్పుడు ప్రతి సంవత్సరానికి కానీ రెండేళ్లకోసారి కానీ కేదారేశ్వర దర్శనం చేయడం చాలా అదృష్టం. దయచేసి ఎవరన్నా పెడితే నన్ను కూడా తీసుకెళ్ళండి, మీకు వివరాలు చెబుతాను. మీరు ఒట్టినే చేతురుకు పోవడం కాదు, నలుగురు కలిసి మోసుకుపడ్డాను. ఆ విధంగా ఆ రుద్రుడు అన్యదేవ నమస్కారముల కంటే విచిత్రమైన ఫలితం ఇస్తాడు ఆయన. కలియుగ దోషానానికి శోధనం ఏమిట? ఏవం విధే కలియుగే దోషానామేవ శోధనం మహాదేవ నమస్కారో ధ్యానం దానమితి శ్రుత. ఇంకా చెబుతున్నాను పాండవుల్లారా, కలియుగంలో భయంకర దోషాలకి ఒక శోధన ఉన్నది, ఒక మార్గం ఉన్నది. ఆ కేదార మహేశ్వరుడికి నమస్కారంట, అక్కడ చేసేదానంట. ఈ రెండు మహాద్భుతమైనదని ఏం చెప్పింది? ఇతి శ్రుత వేదం చెప్పింది. అలా వేదం కంటే ప్రమాణం మరొకటి లేదు. శివుడి పేరు చెప్పి నమస్కారం చెయ్యాలి, యథాశక్తి దానం చెయ్యాలి. ధ్యానం దానమితి శ్రుత, ఇది ధ్యానయుగం దానయుగం, ఈ రెంటినీ మరిచిపోరాదు. పరమ పదం పొందాలంటే ఈ పని చెయ్యండి. ఎవడు ఆ రుద్రుణ్ణి అర్చించడో, నార్చయంతీహ ఏ రుద్రం శివం త్రిదశ వందితం తేషాం దానం తపో యజ్ఞో వృథా జీవితమేవ చ. ఎవడా రుద్రుణ్ణి శివుణ్ణి పరమేశ్వరుణ్ణి దేవతల చేత నమస్కారాలు అందుకుని ఆ భగవంతుణ్ణి గూర్చి నమస్కారం చెయ్యడో, అటువంటి వాడి దానం తపం యజ్ఞం జీవితం సమస్తం వ్యర్థమే. అనగానే పరుగు పరుగును వ్యాసుణ్ణి కూడా వెంట పెట్టుకుని పాండవులు ఆ గుళ్ళోకి వెళ్లారు. వ్యాస మహర్షి ప్రార్థన చేయించమన్నారట. నమో రుద్రాయ మహతే, చెప్పండి, నమో రుద్రాయ మహతే దేవదేవాయ శూలినే త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాం గురవే నమః. నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానవే నిత్యం శివాయ పరమేష్ఠినే నమః. సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే ప్రపద్యే అహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం. మధురము శివమంత్రం మదిలో మరువకెవో మనసా, మధురము శివమంత్రం మదిలో మరువకెవో మనసా, మధురము శివమంత్రం మదిలో మరువకెవో మనసా. ఇహ పరసాధనమే ఇహ పరసాధనమే ఇహ పరసాధనమే ఇహ పరసాధనమే ఇహ పరసాధనమే ఇహ పరసాధనమే నరులకు భవ సుఖ తారకమే. ఇహ పరసాధనమే నరులకు భవ పర తారకమే. మధురము శివ మంత్రం మదిలో మరువకెవో మనసా, మధురము శివ మంత్రం మదిలో మరు ఆగమ సంచారా ఆగమ సంచారా నా స్వాగతమిదే కొనుమా. ఆగమ సంచారా నా స్వాగతమిదే కొనుమా నా స్వాగతమిదే కొనుమా. భావజ సంహారా నన్ను కావగరావయ్యా, పాలను ముంచెదవో నీటను ముల్చదవో పాలను ముల్చదవో మున్నీటను ముల్చదవో పాలను ముల్చదవో మున్నీటను ముల్చదవో భారము నీదయ్యా భారము నీదయ్యా నా ప్రాణము కొనుమయ్యా జయ హే సర్వేశ సతి శాంభవి ప్రాణేశ జయ హే సర్వేశ సతి శాంభవి ప్రాణేశ కారుణ్య గుణ సాగరా కారుణ్య గుణ సాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడరా శంకరా నన్ను కాపాడరా శంకరా మధురము శివ మంత్రం మదిలో మరువకెవో మనసా ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే ఇహ పర సాధనమే అది ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య మంత్రం. ఆ పరమేశ్వరుణ్ణి గురించి భక్తి శ్రద్ధలతో వ్యాసుడు చెబుతున్నాడు. ఆ దేవదేవుడు మహాదేవుడు పరబ్రహ్మస్వరూపుడు శంభుడు స్థానుడు నిత్యుడు అచలుడు పరమేష్ఠి అయిన ఆ పరమేశ్వరుడికి నమస్కారం. హే చంద్రచూడ మదనాంతక సోలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశవాస అంటూ అతి భక్తి శ్రద్ధలతో పాండవులు నమస్కరిస్తున్నారు. మహాదేవం మహాయోగం ఈశానంచ అంబికాపతిం యోగినాం యోగదాతారం యోగమాయా సమావృతం. ఈ విధమైన అత్యద్భుత నామాలతో నమస్కారం చేస్తూ ఉంటే ఆ జ్యోతిర్లింగం రెండుగా పేలిందిట. అందులో నుంచి పరమేశ్వరుడు వచ్చాడు. మహాత్ముల్లారా, ఈ వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణువు యొక్క అంశస్వరూపుడు. ఆయన కారణజన్ముడు. అష్టాదశ పురాణాలు, మహాభారత ఇతిహాసం, ఉపపురాణాలు, బ్రహ్మసూత్రాలు, వేదాల విభజన చేయడానికి ఆయన అవతరించాడు. కారణజన్ములంటారు వీళ్ళు. ఒక కారణం కోసం పుట్టే ఆ కారణం పూర్తి చేసేదాకా ఈ ప్రపంచం అంతా ఎదురైనా వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఆ కారణం పూర్తి చేశాక ఆగమంటే ఒక క్షణం ఆగరు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఎవడైనా అంతే, వాడి వాడి పని పూర్తయ్యేలోపు ఎవడు అడ్డుకోలేడు, పని పూర్తయ్యాక ఎవడు ఆపలేడు. ఈ పుణ్యాత్ముడు చిరజీవి. ఈ వ్యాసుడికి నమస్కరించండి. ఆయన ద్వారా మంత్రశక్తులు పొంది నన్ను ఆరాధించారు. మీ భక్తి శ్రద్ధలకు సంతోషించాను. అదిగో ఆ కనిపిస్తున్న హిమవత్పర్వతం లోయల్లోకి వెళ్ళండి, మీకు శుభం కలుగుతుందిగాక అనగానే అప్పుడు ఆయన బ్రహ్మానందపడ్డాడు. వ్యాసుడి పాదాలకు నమస్కరించారట. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుడి కొడుకు శక్తి, ఆ శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడి కొడుకు వ్యాసుడు, వ్యాసుడి కొడుకు శుకుడు. అక్కడతో ఎండక వారి వంశం లేదు. అందుకని ఏమన్నారు, వ్యాసుడంటే విష్ణురూపుడు. విష్ణురూపుడైన వ్యాసుడికి దండం, వ్యాసరూపంలో ఉన్న విష్ణువుకి దండం. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మనిధి అట, అటువంటి బ్రహ్మనిధి అయినటువంటి బ్రహ్మజ్ఞాన సంపద పొందినటువంటి వ్యాసుడికి నమస్కారం. వాసిష్ఠాయ వశిష్ఠుడి యొక్క వంశంలో జన్మించినటువంటి పరాశరపుత్రుడైన వ్యాసుడికి నమస్కారం. ఆయన పరమాత్ముడు, వేదనిధి, వేద ప్రామాణ్య నిధి. అటువంటి ఆ పరమాత్ముడికి వ్యాసుడికి పాదాలకు పడ్డారట. పురాణం అయిన తర్వాత ప్రతి పురాణం అయ్యాక నియమం ఏంటంటే ఆఖరు రోజు పాదపూజ చేసేవారు ఖచ్చితంగా. అలా చేయకపోతే అదొక అన్యాయమే, న్యాయం కాదది. అందుకని వీళ్ళు ఏం చేశారు మరి, ఆయన ద్వారా ఈ శక్తులు విన్నారు కదా, వెంటనే ఆ ఆలయ ప్రాంగణంలో పెట్టారట. పరమాత్మ స్వరూపుడైన వ్యాసుడు
పరంసు పయోదనేలతను భాసిలును జల్లదండధారు, ప్రాంసు పయోద నీలతను నీలతను భాసిలు ఉజ్వల దండధారు, పింగాంసు జటాచ్చటాభరణు ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు, కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవదే యుగల్చదం.
కాళ్ళు పళ్ళెంలో పెట్టారు. ఆ అద్భుతమైన మందాకిని జలాలు పొద్దుచ్చి కళ్ళు కడుగుతున్నారు. కడుగుతూ ఏమన్నారు,
పొడుగ్గా ఉంటాడు, పయోద నీలతను భాసిలు
మేఘంలాగా నల్లని రంగుతో నీలమేఘఛాయ శరీరుడు, ఆయన కూడా నీలమేఘఛాయ శరీరంతో ప్రకాశిస్తాడు. ఉజ్వల దండధారు, దండం కర్రోటి ధరిస్తాడు పొడుగ్గా, త్రిదండి అని సన్యాసులకి, పుష్పగిరి పీఠాధిపతులు అనగా జగద్గురు పీఠాధిపతులు, వీడు సంప్రదాయ పీఠాలు ఇవి. ఆ పీఠాధిపతులకు నమస్కారం చేసి తీరాలి. ఎక్కడ పడితే వాడు పుట్టగొడుగుల్లో తమంత తాము స్థాపించుకున్న పీఠాలు కావు, సంప్రదాయ పీఠాలు అవి. ఆ తర్వాత కంచిపీఠం అనగా శృంగేరి పీఠం అనగా జియ్యరస్వామి పీఠం అనగా ఇటువంటి చాలా అత్యద్భుతమైన ప్రాచీన పీఠాలు. వాళ్ళందరూ ధరించే దండానికి త్రిదండం అని పేరు అన్నమాట. అదిగో అటువంటి దండం ధరించే వాళ్ళకి ఆజ్యుడు వ్యాసుడు, దండధారి అట, తలతల మెరిసిపోయేదట దండం.
పింగాంసు జటాచ్చటాభరణు, ఎర్రగా మెరిసిపోతున్న జడలు
తైల సంస్కారం లేక అవి చిగుళ్లలా తయారైపోయాయి. అటువంటి జటాచటాభరణం కలిగిన వాడు ఆయన. ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు, ఒకప్పుడు వేదాలు చదివేవాడికి ఏ వేదం ఎక్కడిది ఏమిటి కలగాపులగమైపోయి వేదాలలో అన్ని సందేహాలే. ఆయన వచ్చాక వేదాలు నాలుగుగా విభజించి సందేహాలు తొలగించి ఒక అత్యద్భుతమైన పద్ధతి ఇచ్చాడు దానికి. అందువల్ల వేదాలను విభజించి సందేహాలు దూరం చేసిన వాడట, నిస్సంశయకారుడు, సందేహాలు లేకుండా చేసేసాడు ఆయన. నిజంగా ఏం సందేహం లేదు, మీరు ఎక్కడ ఏమడగండి ఏదో ఒక పురాణంలో దొరుకుతుంది మీకు, అది మీకు ప్రతి సందేహానికి సమాధానం రాశాడు ఆయన. మనం చదవకపోతే తప్పు మంది తప్ప, ఈ సృష్టిలో దేనికి ఆయన ఎక్సెప్షన్ లేదు. ఒకదాంట్లో కదా ఒకదాంట్లోనే దొరుకుతుంది. సమస్త సందేహాలు తొలగించాడు. అంచేత నిస్సంశయకారుడు, ఏ సందేహం లేకుండా చేసిన పుణ్యాత్మ. కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు, నిత్యం నల్ల జింక చర్మం ధరిస్తాడట, అది అంబరంగా చేసుకున్నాడు, వస్త్రంగా చేసుకున్నాడు, వేరే బట్ట కట్టుకోడు ఆయన. భారతీ వంశ వివర్ధనుడు ఇక్కడ అన్నారు ఆ పుణ్యాత్మని, ఆ సరస్వతి యొక్క వంశాన్ని పెంచేసేటండి ఆయన. సరస్వతి వంశం ఎప్పుడు పెరుగుతుంది, పండితులు పెరిగితే. ఆ పుణ్యాత్ముడు ఇంత పాండిత్యం ఇచ్చాడు. ఇంకో రహస్యం చెప్పని ఇందులో అంతరార్థం, సరస్వతీదేవికి ఆలయం ఆయన మాత్రమే కట్టాడు బాసర, అది బాసర కాదు వ్యాస పీఠం, అది వ్యాస శబ్దం బాసర అయిపోయింది క్రమేపి నోట్లో పడి. వ్యాసుడు అక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించాడు గనక అది బాసర అయ్యింది. ఆ వ్యాసుడు సరస్వతీ పీఠం పెట్టి సరస్వతిని కొలిచి మీరంతా పండితులు అవ్వండి అన్నాడు. మనం ఆయన మర్చిపోతే ద్రోహం అన్నమాట, వ్యాసుడిని మర్చిపోతే. ఇప్పుడు నిజంగా మన అదృష్టం ఏంటంటే, నూటి నూరుపళ్ళిది పురాణమే, పురాణ శక్తే ఈ పని చేసింది. ఇక్కడ ఈ పురాణ మండపం వచ్చింది, మనం పురాణాలు మొదలెట్టినప్పుడు ఇక్కడ మామూలుగా ఉన్నాం, మండపం వచ్చింది. ఈ మండపంలో ఇవాళ రేపు మనకు తొందరలో సరస్వతీదేవి రాబోతోంది. ఆనాడు వ్యాసుడు, ఇవాళ అభినవ వ్యాసులు దాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఇదంతా మీ పుణ్యం కూడా, ఎందుకంటే మీరంతా ఇంత భక్తి శ్రద్ధలతో వింటున్నారు కాబట్టి ఈ యుగం చరితార్థం అయ్యింది. రేపు ఎక్కడా ఎవరికి పట్టని భాగ్యం మీకు మాకు అందరికీ పట్టింది, అంబికా వారి మధ్యలో ధర్మం అనని. ఈ సరస్వతి కవచం చదవండు అని అండంలో రహస్యం అదే. కావాలండి ఇంకో 10 నిమిషాలు ముందు రండి, ఈ ప్రతిష్ట అయ్యేలోపు 5 లక్షలు అయ్యేలా చెయ్యండి. ఆ తర్వాత మీకు ఈ హేలాపురి క్షేత్రం ఎలా అవుతుందో నేను మాటలతో మాత్రం వర్ణించలేను, భక్తితో చెయ్యండి, ఫలితం ఉంది దానికి. అందువల్ల భారతీ వంశాన్ని పెంచాడు ఆయన. సరస్వతీ వంశం పెంచిన పుణ్యాత్ముడు వేదవ్యాసుడు అంటే త్రిదశవందితుడు. ఎప్పుడైతే సరస్వతీదేవిని వశం చేసుకుంటాడో సరస్వతి నాలుక మీద తాండవం ఓడుతుందో వాడికి దేవతలు నమస్కారం చేస్తారట. వ్యాసుడు త్రిదశవందితుడు అంటే దేవతల చేత కూడా నమస్కారాలు పొందేవాడు. అటువంటి సత్యవతేయుండి సత్యవతీ పుత్రుడికి నమస్కారం చేశారు వాళ్ళు, కాళ్ళు కడిగారు, ఆ నీళ్లు శిరస్సును తలుకున్నారు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్యనిధే అంటూ నమస్కరించారు. ఆ తర్వాత
ఏవ ముక్తో భగవతా కిరీటీ శేతవాహనగా బభార పరమాం భక్తి ఈశానే అవ్యభిచారిణి.
భగవంతుడు వ్యాసుడు మాటల వల్ల అర్జునాదులందరికీ శంకర భక్తి కలిగింది, గురుభక్తి కలిగింది, సంశయాలు పటాపంచలైపోయాయి. అయిపోయి వాళ్ళంతా నమస్కరించి మంగళా శాసనం పొందుకుని కాళ్లు పదే పదే స్పర్శించారన్నాడు సంస్పృశ్య ప్రణతం ముని. చేతులతో కాళ్లు పుచ్చుకుని తాకి ఎందుకు నమస్కరించాలంటే మెదడు దగ్గర ఉండే దివ్యశక్తి పండితులకి పాదాల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది చేత నిత్యం నమస్కారాలు అందుకునే పండితులు మళ్ళీ జపం చేసుకోకపోతే వీడికి కూడా ఇబ్బంది అన్నారు. లాక్కుంటూ పోతుంటారు, తలకు కాస్త గీక్కుపోతూ ఉంటారు. అందువల్ల పదే పదే పాదాలు స్పృశించి శిరస్సును చల్లుకుని వాళ్ళు బయలుదేరారు. మేము ధన్యులమయ్యాం, అనుగ్రహించండి మమ్మల్ని. దివ్య జ్ఞాన సంపన్నంతో మేము శ్రీకృష్ణ ప్రీతిపాత్రమైన జీవితాలను పవిత్రం చేసుకుంటున్నాం అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారట. బయలుదేరుతుంటే అనుకోకుండా ఒక కుక్క వచ్చింది అక్కడికి. ఆ కుక్క వచ్చి వెంటబడిందిట, నల్ల కుక్క. ఇదేమిటని చూశాడు భీముడు వెనక్కి. తమ్ముడా, మన వెంట ఎవరు వస్తే వాళ్ళంతా మన శిష్యులే, తీసుకురాని రాని అన్నట్టు కక్కని. ధర్మరాజు గారు గొప్ప ఆయన. మేము ఒకసారి పాదయాత్ర కడుతుంటే మాకు వెనకాల కుక్క లాగబడింది. దాదాపు తిమ్మాపురం దాకా, తిమ్మాపురం రోడ్లో అడుగుపెట్టిన దగ్గర నడిచేవాడికి అదొక పెద్ద బాధ. అందుకని ఇంక వాడికి ద్వారకా తిరుమల కంటే ముందు తిమ్మాపురము మహాపుణ్యక్షేత్రం అని పాడుకుంటూ పోతాడు. ఆ దారిలో రాత్రిపూట 1 గంట 2 గంటలకి ఇబ్బంది అయినా కుక్క వచ్చి కాపాడింది మామూలు కూడా. ఇప్పుడు కటికి చీకట్లో పోతాం. అలా ఈ కుక్క కూడా పాండవుల వెనకతలు పడింది. ఆయన రమ్మన్నాడు, కూడా వచ్చేవాడిని వద్దనకూడదు, తరవకూడదు. వీళ్ళు అలా ముందుకెడుతున్నారు. అప్పుడు కటిక భయంకరమైన చలి, మంచు, తుఫాను కింద ఉంది మంచువ. అటువంటిలో ఎక్కలేకపోతున్నారట. ధర్మరాజు గారు చూసారా, అందరికంటే బలవంతుడు భీముడు, అర్జునుడును. మహాబలశాలుడు వాడు. భీముడిది దేహబలం, అర్జునుడిది యోగబలం, రెండు ఉన్నాయి. వాళ్ళకంటే ధర్మరాజు గారు చెక్క 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 మంచులు వెళ్ళిపోతున్నారట. ద్వారకా తిరుమల నేను పరిగెత్తినట్టుగా ఈ వెనకాతలు ఇంత బలవంతులు, రోజు బోల్డ్ చేస్తాం, ధర్మరాజు గారు కొంచెం బలహీనుడని వాళ్ళ దృష్టి వాడికి ఎంత అయినాయి. వీళ్ళెవరు ఆయన అనుసరించలేకపోతున్నారు. తదేవ ధర్మబలం, చెట్ట చివరికి ధర్మబలం ఉన్నవాడు ఎక్కినట్టు మిగతా వాళ్ళు ఎక్కలేరు. మామూలు బలాలు పనికిరావు అక్కడ. ధర్మబలంతో ఇదిగో ఈవిడ గారు వెళ్ళిపోయి అక్కడ 2 రోజులు ఒక గాడిది కూడా లేకుండా నడిచి వెళ్ళిపోయి మా అమరావతి దాని పేరేంటిది కదండి, ఈ మధ్యన వెళ్ళి వస్తూ ఉంటారు, ఏమిటది అమర్నాథ్ యాత్ర చేసి వచ్చేసింది ప్రొఫెసర్ వల్లి గారు. అలాగే ధర్మబలం అంటారు అక్కడికి వెళ్ళి వచ్చారంటే, సామాన్యమైన విషయం కాదు. ధర్మరాజు గారు వెళ్ళిపోతున్నారు, వెనకాతలు వెళ్ళి వస్తున్నారు. కుక్క వస్తుంది కూడా ధర్మరాజుతో పాటు. ధర్మరాజు వెళ్ళినంత వేగంగా కూడా వచ్చేది కేవలం కుక్కే.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.